the voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. నేను మీ ఉషా వినోద్ రాజవరం. మనం ఇక్కడికి అమృత బిందువులు చెప్పుకోవడానికి వచ్చేసాం కదండి. మనము కిందటిసారి సమయాభావం వల్ల మనము ఒక్కటే ఒక కథ చెప్పుకున్నాం, పిల్లలు వీరు మీకు తెలుసా అని. కనుక ఇప్పుడు మనం ఎక్కువగా మూడు కథలు చెప్పుకుందాం, ఆ తర్వాత మనం అమృత బిందువుల్లోకి వెళ్దాం. స్వామీజీవారి ఒక సందేశం కూడా మధ్యలో ఉంటుంది. ఇప్పుడు పిల్లలు వీరు మీకు తెలుసా, ఇందులో జానాబాయి గారి గురించి తెలుసుకుందాం. మనం ఎక్కువగా రాజుల కథలు, పండితుల కథలు, మునుల కథలు వింటూ ఉంటాం, కానీ విని ఎంతో మెచ్చుకుంటూ కూడా ఉంటాం. కానీ మన మధ్యలోనే ఉన్న మునుల కథలను కళ్ళారా చూస్తూ కూడా గుర్తించాం. అందుకు ప్రధాన కారణం వారి పేదరికమే. ఉత్తమ యోగ శిఖరాలను చేరిన మహాత్ములు అనేకులు పై జన్మలలో కావాలని పేద కుటుంబాల్లో జన్మిస్తూ ఉంటారు. వారి చరిత్రలు మనకు ఎన్నో అమూల్యమైన సందేశాలను అందిస్తూ ఉంటాయి. ఇందుకు జానాబాయి చరిత్ర ఒక ఉదాహరణ, ఒక తిరుగులేని ఉదాహరణ. పండరి క్షేత్రానికి ఒక మహాపర్వన్నాడు ఇద్దరు దంపతులు 5 సంవత్సరాల ఆడపిల్లను వెంట పెట్టుకుని స్వామి దర్శనానికి వచ్చారు. దర్శనం అయిన దగ్గర నుంచి ఆ పసిపిల్ల ఎందుకో గాని ఒకటే ఏడుస్తూ విఠల విఠల అని అరుస్తోంది. మరి తీర్థయాత్ర అయ్యింది. తల్లిదండ్రులు ఆలయంలోంచి బయటకు బయలుదేరారు. ప్రధాన ద్వారం వద్దకు వచ్చేసరికి ఆ పసిపిల్ల, నేను ఈ ఆలయం వదిలి రాను అని మొండిపట్టు పట్టింది. తల్లిదండ్రులు ముద్దు చేశారు, బ్రతిమలాడారు, తిట్టారు, కొట్టారు. ఆ పిల్లను గుడిగడప దాటించడం మాత్రం సాధ్యం కాలేదు. అలా కొన్ని రోజులైనాక ఆ తల్లిదండ్రులు ఆ పిల్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పసిపిల్ల అలా స్వామి వంక వెరిచూపులు చూస్తూ కూర్చుంటుంది. ఎవరితోనూ మాట్లాడదు, ఏమీ తినదు. తల్లిదండ్రులు వెళ్ళిపోయిన మర్నాడు ఈ పిల్ల నా మదేవుడి కంటపడ్డది. ఆ బాలికను చూడగానే ఎందుకు ఆయన హృదయం పొంగిపోయింది. ఆప్యాయంగా దగ్గరకు వెళ్ళి, ఎవరమ్మా నువ్వు అన్నాడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న ఆ బాలిక బాణం వంటి సమాధానం చెప్పింది. నా పేరు జానాబాయి, విఠలుడు నా తండ్రి, రుకుమ నా తల్లి, మీరు నా గురువులు, నన్ను రక్షించండి అలా అని ఆ బాలిక నామదేవుని పాదాల మీద పడ్డది. మహాభక్తుడైన నామదేవుడు తబిబ్బై ఆ బాలికను తన ఇంటికి తీసుకువెళ్ళి తల్లికి అప్పజెప్పాడు. ఒకనాడు రాత్రి గాలివాన వచ్చింది. వాన జినుకులకు జానాబాయికి మెలకువ వచ్చింది. ఆమె కళ్ళు తెరిచేసరికి ఆ పూరికొంప మీద ఆకులు గాలికి ఎగిరిపోతున్నాయి. కానీ చిత్రం వాన తన మీద పడటం ఆగిపోయింది. ఆమె బాగా పరికించి చూసింది. ఇంటి కప్పు మీద పాండురంగుడు కూర్చుని ఎడమ చేతి చూపుడు వేలకు తన చక్రాన్ని ధరించి దాన్ని ఆ ఇంటి మీద గొడుగుగా అమర్చాడు. కుడి చేత్తోనూ కాళ్లతోనూ ఇంటి ఆకులను సవరించి తాళ్లతో కుట్టి మరమ్మత్తు చేస్తున్నాడు. జానాబాయికి ఆనందం కన్నా ఆశ్చర్యం ఎక్కువైంది. మర్నాడు తన గురువును అడిగింది, బాబా, పండరీనాథుడు ఇంత యాత్రపడి ఆకులు కుట్టకపోతే మనకు కొత్త ఇల్లు ఇవ్వరాదా? అయితే నామదేవుడు ఇలా చెప్పాడు, తల్లి, ఆయన అలా ఇస్తే మనం ప్రాపంచిక విషయాల్లో మునిగిపోతామని ఆయనకు తెలుసు. అందుకే ఆయన మనకు ఆ కష్టం కలిగించకుండా మన కోసం తను కష్టపడుతున్నాడు. ఈ సమాధానంతో జానాబాయికి నూతన జ్ఞానోదయం అయింది. ఒకనాడు వారి ఇంటికి జ్ఞానదేవుడు మొదలైన పెద్ద పెద్ద భక్తులు వచ్చారు. ఆ సమయానికి జానాబాయి పక్క ఇంటి ఆవిడతో, నా పిడకలు దొంగిలించామని ఘోరంగా పోట్లాడుతోంది. కబీర్దాస్ ముందుకు వచ్చి, ఆవిడ పిడకల్లో నీ పిడకలు కలిశాయని ఎలా చెప్పగలవు అని అడిగాడు. మహాత్మా, నేను పాండురంగ స్మరణ చేస్తూ పిడకలు చేశాను. నా పిడకలు పాండురంగ నామాన్ని వినిపిస్తాయి అన్నది జానాబాయి. కబీర్దాస్ ఆశ్చర్యపోయి పరీక్షించి చూడగా పక్క ఇంటిలోని కొన్ని పిడకలు మాత్రం సూక్ష్మంగా విఠల నామాన్ని వినిపించాయి. కబీర్దాస్ కళ్ళు చెమర్చాయి. ఒకనాడు రాత్రి జానాబాయి జొన్నలు విసురుతూ హరిస్మరణ చేస్తోంది. విఠళ్ళు పక్కన కూర్చుని మంచి మాటలు చెబుతున్నాడు ఆమెకి. తెల్లవారుజామ అయ్యేసరికి, స్వామి, భక్తులంతా గుళ్ళోకి వస్తున్నారు, మీరు వారికి దర్శనం ఇవ్వద్దా అన్నది జానాబాయి. పాండురంగుడు కంగారు పడి ఆ కంగారులు తన ఆభరణాలు ఉత్తరయ్యమో అన్నీ అక్కడే వదిలేసి జానాబాయి యొక్క చిరుగుల దుప్పటి కప్పుకుని పరిగెత్తుకు వెళ్ళిపోయినాడు. మర్నాడు అర్చకుడు గర్భగుడిలో జానాబాయి దుప్పటిని గుర్తించి ఆమె ఇంటికి వచ్చి అక్కడ స్వామివారి ఆభరణాలు చూసి జానాబాయి దొంగ అని తీర్మానించాడు. రాజు విచారించి ఉరిశిక్ష వేశాడు. జానాబాయి విలపిస్తూ పాండురంగని స్మరిస్తూ ఊరి మధ్యలో ఉరికంభం ఎక్కింది. తలారి తాడులాగాడు. చిత్రం ఉరికంభం తాడు అన్ని పూల తీగలుగా మారిపోయాయి. అప్పటి నుంచి జానాబాయి ఒళ్ళు తెలియకుండా ఆశువుగా పాండురంగ కీర్తనలు పాడేది. ఒకనాడు జానదేవుడు స్వామి దగ్గరకు వెళ్లేసరికి ఆయన ఈమె కీర్తనలు స్వయంగా వ్రాస్తున్నాడు. ఇదేమిటి స్వామి అన్నాడు జ్ఞానదేవుడు. జ్ఞానదేవా, ఈ కీర్తనలే నాకు వేదశాస్త్ర పురాణాల కన్నా ఎంతో ప్రియమైనవి. ఈ మాట నీవు లోకాలకు చాటు అన్నాడు విఠలస్వామి. పాండిత్యం కన్నా ఆర్భాటం కన్నా నిర్మల భక్తియే ముఖ్యము అనడానికి జానాబాయి జీవితమే ఉదాహరణ. మనకు ఇంట్లో చాలా చిక్కులు ఉన్నాయని అందువల్లే మనకు ఏకాగ్రత కుదరటం లేదని మనను మనమే ఓదార్చుకుంటూ ఉంటాం. హృదయంలోంచి భగవంతునిపై ప్రేమ పొంగులెత్తినప్పుడు సంసారంలోని చిక్కులు మనకు కనిపించనే కనిపించవని, అలాంటి వారి భక్తి పరమాత్మకు ఆదర్శప్రాయమని ఈ కథ మనకు బోధిస్తుంది కదూ. ఈ విషయం బాగా గుర్తుండేందుకోసం ఈ క్రింద సూక్తిని కంఠస్థం చేస్తారు కదూ. నా ధనం, నా వయో, విద్య, నా కులం నాపి రాజత, కారణం హరితోషాయ భక్తిరేకైవ తత్కరీ. శ్రీహరి సంతోషానికి ఒకరి ధనం కానీ, వయసు కానీ, విద్య కానీ, కులం కానీ, రాజ్యం కానీ కారణం కాదు, భక్తి ఒకటే దానికి కారణం అని ఎంత చక్కగా చెప్పారు కదా ఈ కథ. ఉత్తానపాదుడు అని మరొక కథ. తపశ్శక్తులు గొప్పవా, పక్షపాతం లేని ధర్మబుద్ధి గొప్పదా అని చర్చ వస్తే మనం సమాధానాలు ఏం చెప్పినా మంత్రసిద్ధుల్ని చూపించి ఘనకార్యాలు చేసేవారు ఎదురకుండా కనిపించేసరికి మనకు వారి మీదే ప్రీతి అధికంగా ఉంటుంది. ఈ ప్రీతి ఎంతవరకు మంచిది? ఈ ప్రశ్నకు మనకు ఒకే జీవితంలో సమాధానం వచ్చిన ఘట్టాలు ఉత్తానపాదుడి చరిత్రలో కనిపిస్తాయి. ఆ మహాత్ముడి చరిత్ర గమనిద్దామా పిల్లలు? మరి బ్రహ్మ మానసపుత్రుడైన స్వయంభవ మనువు యొక్క రెండవ కొడుకు ఉత్తానపాదుడు. ఇది అతనికి బిరుదనామం. ఇతరు తన తపో మహిమ చేత ఒక దివ్య విమానం సంపాదించి దానిలో ఎప్పుడు కాళ్ళు నేల కంటకుండా తిరుగుతూ ఉన్నందువల్ల ఉత్తానపాదుడు అని పేరు వచ్చింది. అదే అతనికి పేరు అయిపోయింది. ఇతనికి సునీతి, సురుచి అని ఇద్దరు భార్యలు. సునీతి పుత్రుడు ధ్రువుడు, సురుచి పుత్రుడు ఉత్తముడు. ఉత్తానపాదుడికి సురుచి మీదే అధికమైన ప్రీతి, అంటే చిన్న భార్య. అందువల్ల ఆమె కొడుకు ఉత్తముణ్ణి ఎక్కువగా లాలిస్తూ ఉండేవాడు. సునీతి కొడుకు ధ్రువుణ్ణి సరిగా చూసేవాడు కాదు. ఆ పంతం వల్లే బాలధ్రువుడు తపస్సు చేసి ధ్రువలోకానికి అధిపతి అయ్యాడు. అది తెలిసి ఉత్తానపాదుడు చాలా పశ్చాత్తాపడ్డాడు. పిల్లలను లాలించడంలో కూడా తను భార్య మోహానికి లోబడ్డానని గ్రహించి చాలా చాలా సిగ్గుపడ్డాడు. తపోమహిమ వల్ల ఉత్తమ స్థితి పొందిన ధ్రువుణ్ణి పిలిచి ఆదరంగా గౌరవించి తన రాజ్యం అతనికే ఇచ్చి తను చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా తపోవనాలకి వెళ్ళిపోయాడు. దివ్య విమానాన్ని సంపాదించేంత తపస్సు చేసిన, భూమిని ధర్మంగా పరిపాలించిన, సౌందర్యానికి లోబడి భార్యల పట్ల పక్షపాతం చూపించాడు ఉత్తానపాదుడు. ఏ కల్మషము లేని పసిపిల్లల ముఖాలలో కూడా వారి తల్లుల్ని చూసి అక్కడ కూడా వ్యామోహం వల్ల పక్షపాతం పాలు అయ్యాడు. మరి ఎంత తపస్సు ఉన్నా, తెలివి ఉన్నా జాగ్రత్త లేకపోతే ఉత్తానపాదుడు లాగానే పశ్చాత్తాప పడక తప్పదు. చూశారు కదా బాలలు, ఎంత తపస్సు చేసినా ధర్మబుద్ధి లోపిస్తే మనిషికి పరిపూర్ణత్వం లేదని ఉత్తానపాదుడి జీవితం మనకు నిరూపిస్తుంది కదూ. దీనిని బట్టి ధర్మాచరణమే ఉత్తమమైన తపస్సు అని మనం తెలుసుకుందాం. ఇప్పుడు భరత చక్రవర్తి, ఆయన కథ కూడా విన్నాం. జీవితంలో అనుకోని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు చెదరని గుండెధైర్యంతో ఆ సమస్యలను ఎదుర్కోవడం ఉత్తమ లక్షణమే. కానీ అలా ఎదుర్కొంటున్నప్పుడు మన కర్తవ్యం మనం చేస్తున్నామన్నమాట మరిచిపోయి ఆ సమస్య గురించి, దానిని పరిష్కరించడంలో మన తెలివి గురించి, ఈ సందర్భంగా మనకు తారసపడ్డ వ్యక్తుల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉండడం ఉత్తమ లక్షణం కాదు. వ్యక్తి ఎంత ఉత్తముడైనా ఈ అతి ధోరణిలో పడితే వాడు మానవత్వం నుంచి పశుత్వంలోకి జారిపోయే ప్రమాదం ఉంది. ఏవో రాక్షస కృత్యాలు చేసి పశుత్వంలోకి జారిపోవడం కాదు, మంచి పనులు చేస్తూనే కర్తవ్యతా దృష్టిని మరచి అతి ధోరణిలో పడ్డవాడికి దిగజారిన రీతికి మహాత్ముడైన భరత చక్రవర్తి కథే మంచి ఉదాహరణ. ఇతడు విష్ణువు యొక్క అంశావతారమైన ఋషభుని పుత్రుడు. ఋషభుని యొక్క కాలంలో మన దేశానికి అజనాభ దేశము అని పేరు. ఋషభుడు మొత్తం భూమిని నవవర్షాలుగా విభజించి అందులో ఉత్తమ భాగాన్ని పెద్ద కొడుకైన భరతుడికి ఇచ్చాడు. భరతుడు పాలించిన భాగం కనుక మన దేశానికి భరతవర్షం అని పేరు వచ్చింది. భరతుడు చాలా కాలం రాజ్యపాలన చేసి అనేక యజ్ఞాలు నిష్కామంగా చేసి జగత్ప్రసిద్ధుడయ్యాడు. వృద్ధుడై ఇతడు కుమారులకు రాజ్యం అప్పచెప్పి తపోవనంలో తపస్సు చేసుకుంటూ ఉండగా ఒక వింత సంఘటన జరిగింది. ఒకనాడు ఇతడు సంధ్యాకాలంలో నదికి వెళ్ళి అర్ఘ్యప్రదానం చేస్తూ ఉన్నాడు. అదే సమయానికి నిండు చూలాలైన లేడి అక్కడికే వచ్చి నీళ్లు తాగుతోంది. ఇంతలో దగ్గరలో ఏదో పులి బిగ్గరగా గాండ్రించింది. పులి తన మీదకే దూకుతోందని భయపడి అయోమయమై లేడి ఎగిరి గంతు వేసి నదిలోకి దూకింది. అలా దూకుతుండగా భయం వల్ల ప్రసవమై ఆ నెత్తిటిగుడ్డు సరా ఆసరి అర్ఘ్యమిస్తున్న భరతరాజర్షి దోసిట్లో పడ్డది. ఆయన కళ్ళు తెరిచి చూసేసరికి తల్లి లేడి నీళ్లలో పడి మరణిస్తోంది. దయాశీలి అయిన భరతుడి హృదయం ద్రవించిపోయింది. అతడు ఆ లేడి గుడ్డును ఆశ్రమానికి తెచ్చి పెంచసాగాడు. ప్రతిరోజు తన యొక్క సమాధిని స్థితి అయిపోయినాక ఆ లేడిపిల్లతో ఆడుకుంటూ ఉండేవాడు. క్రమక్రమంగా ఆ లేడిపిల్ల రక్షణ కోసం ఎన్నో ఏర్పాట్లు చేయడం అతనికి అలవాటైపోయింది. ఏ రోజుకు ఆ రోజు ఆ లేడిని ఏ క్రూర జంతువులు చంపుతాయో అని ఎప్పుడూ దిగులు పడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా అతనికి ఒక రోజున తనకు మరణం ఆసన్నమైనదని అర్థమైంది. లేడిపిల్ల ఇంకా చిన్నదిగా ఉందని, ఆత్మరక్షణ చేసుకోలేదు అని, తాను మరణిస్తే అది ఏమైపోతుందో అనే దిగులుతో ఆ లేడి గురించి ఆలోచిస్తూ ఆ రాజర్షి ప్రాణాలు విడిచిపెట్టాడు. మరణకాలంలో లేడిని స్మరించినందువల్ల ఆ రాజర్షి మరుజన్మలో లేడిగా పుట్టాడు. కానీ తపోబలం వల్ల పూర్వజన్మ జ్ఞానం ఉంది. దానివల్ల తను ఏ తప్పు చేసి పశుజన్మ పొందాడో అర్థమై ఆ జీవి లేడిగానే ఉంటూ వైరాగ్యంతో పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఇతరులేళ్లతో స్నేహం చేయకుండా ఒంటరిగా జీవించేవాడు. క్రూర జంతువులు చూసి ఇవి నన్ను చంపుతాయని దేశం లేకుండా జీవించేవాడు. రోజు పక్కనే ఉన్న గంగానదిలో మునిగి వచ్చి ఎండిపోయిన ఆకులే తినేవాడు. ఆ విధంగా ఆ జన్మను గడిపి ఆ జీవి పై జన్మలో జడభరతుడు అనే పేరుతో జన్మించి మోక్షం పొందాడు. చూశారా బాలలు, ఒక చిన్న పొరపాటు వలన భరత చక్రవర్తి వంటి మహనీయుడు ఒక జన్మంతా నోరులేని జంతువుగా కాలక్షేపం చేయవలసి వచ్చింది. దయ అనేది తప్పు కాదు, జింకపిల్లను పెంచడమో తప్పు కాదు, అతి ధోరణి అతని తప్పు. మనం ఈ సత్యాన్ని ఏ జన్మలోనే తెలుసుకొని జాగ్రత్త పడడం మంచిది కదూ. సంపత్సు మహతాం చిత్తం భవేదుత్పల కోమలం ఆపత్సు చ మహాశైల శిరా సంఘాత కర్కశం. మహాత్ముల మనస్సు సంపదలు కలిగినప్పుడు నల్ల కలువలాగా మృదువుగా ఉంటుంది. ఆపదలు వచ్చినప్పుడు పెద్ద కొండలోని గండశిలలాగా కఠినంగా ఉంటుంది. అంటే మహాత్ముల మనస్సు ఎలా ఉందో కూడా ఇక్కడ చెప్తున్నారు. సంపదలు కలిగినప్పుడు నల్ల కలువలాగా మృదువుగా ఉంటుంది, ఆపదలు వచ్చినప్పుడు పెద్ద కొండలోని గండశిలలాగా కఠినంగా ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా స్వామీజీ వారి సూక్తులు, చక్కని మంచి కథలు ఈ పుస్తకం ఉందే పిల్లలు, వీరు మీకు తెలుసా అంటూ. ఇది ఒకప్పుడు ప్రతి భక్తిమాలలో, అంటే భక్తిమాల అనేది ఆశ్రమం నుంచి వెలువడేటువంటి మాసపత్రిక, అందులో ప్రతి సంపుటిలో ఒక్కొక్క సంచికలో ఒక్కొక్క కథ, పిల్లల కథ వచ్చేది. అయితే అవన్నీ కూడా తీసుకుని ముద్రణ చేద్దాము, కథల సంపుటిగా తయారు చేద్దాము అని చెప్పేసి అక్కడ మైసూర్లో శ్రీ రాగరాగిణి ట్రస్టు వారి ద్వారా ఈ గ్రంథ ప్రాప్తి స్థానం అది. అయితే ఈ దేవి నవరాత్రులు, శ్రీదేవి నవరాత్రులు 2007లో ఒక అజ్ఞాత భక్తుడు ఈ యొక్క పుస్తకానికి ఎంతో దాతగా ఉండిపోయాడనమాట. అంటే ఇది పుస్తకంగా తేవాలి, అన్నీ ఒక దగ్గరే ఏర్చి కూర్చి ఉండాలి అని తెచ్చాడు. ఎంతో సంతోషకరమైన వార్త చూడండి, ఎంత చక్కగా ఉందో అసలు. అంటే మనిషి ఎప్పుడు కానీ ఏదైనా కృతజ్ఞతా భావం అనేది ప్రతి మనిషికి ఉండాలి. మనిషి విచక్షణ ఎంత గొప్పదో కృతజ్ఞత భావం కూడా అంత గొప్పది. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా మనం ఒక లబ్ధి పొందాం ఎవరి ద్వారానో, అది అక్కడికి అయిపోతుందా అంటే కాదు, మనం రుణగ్రస్తులం అవుతాం. అలాగే మనము ఆ లబ్ధి పొందినప్పుడు వారికి తృణమో పణమో మనము కొంత ఏది సహాయానికి అక్కడ అవసరమవుతుందో లేదా ఏది అవసరమవుతుందో దాన్ని సమయానుకూలంగా చూసుకొని ఆ సహాయం మనం చేసి ఆ యొక్క రుణం నుంచి విముక్తి పొందాలి.
దేవ దేవ ధవళా చల మందిర గంగాధరా హర నమో నమో దైవత లోకసు తాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోకసు తాంబుతి హిమకర లోక శుభంకర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో పాలిత కింకర భవనా శంకర శంకర పురహర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమో నమో హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుతాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో దురిత విమోచన విమోచన ఫాల విలోచన పరమ దయాకర నమో నమో కరి చర్మాంబర చంద్ర కళాధర సాంబ దిగంబర నమో నమో కరి చర్మాంబర చంద్ర కళాధర సాంబ దిగంబర నమో నమో దేవ దేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో దైవత లోక సుతాంబుధి హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారద హృదయ విహారి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో
You are listening to Mind Media, the voice of India.
Mind Media YouTube channel. Technology ఎంతగా ఎదిగింది? సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాలిటిక్స్, క్రేజీ ఫ్యాక్ట్స్, రిలేషన్స్, ఎఫెక్షన్స్, స్కామ్లు, డ్యామ్లు, స్పోర్ట్స్, ఫేమస్ హాలిడే స్పాట్స్, గాసిప్స్, క్రేజీ టిప్స్, ఇలా కాదేది ఈ ఆర్జే వెన్నెలకి అనర్హం. అందుకే నాకు తారసపడినవన్నీ రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో. స్టే ట్యూన్ టు మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. వింటారు కదా
చిత్రం భడారే విచిత్రం,
మీ ఆర్జే వెన్నెలతో.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మనము శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ భాషణము 2007 అది మనం విన్న తర్వాత మనము శ్రీదత్త ధ్యానమాలిక మరియు అమృత బిందువులు చెప్పుకుందాం. ముందుగా శ్రీరామనవమి సందర్భంగా శ్రీ స్వామీజీ వారి అనుగ్రహ భాషణము. ఈ సాయంకాలమున శ్రీదత్త హ్యుమేన్ సర్వీసెస్ వారి వెబ్సైట్ను ప్రారంభించుట జరిగింది. ఇది దత్తపీఠమునకు నిస్వార్థంగా తమ సేవలు అందిస్తున్న 1500 పైగా ఉన్న దత్త సేవా కార్యకర్తలకు అంకితం ఇవ్వబడింది. ఈ మధ్యనే వీరందరినీ కూడా భద్రాచలంలో 3 రోజుల పాటు క్యాంపు నిర్వహించడం జరిగింది. అది అందరికీ ఒక ఆనందకర అనుభవము. తర్వాత క్యాంపు కర్ణాటక తీర ప్రాంతమైన మురుడేశ్వర్లో జరుగుతుంది. క్రియాయోగ శిబిరము కూడా అప్పుడు నిర్వహించబడుతుంది. ఆరోగ్యపరంగా క్రియాయోగం ప్రతి ఒక్కరికి అవసరము. శ్రీ స్వామీజీ వారి సాంఘిక సేవా కార్యక్రమ పరంగా మనం ప్రపంచమంతటా 1,000,000 మందికి సహాయపడుతున్నాము. అందులో చాలా భాగం గోప్యంగానే జరుగుతున్నది. ఎందుకంటే చేసే మంచి పనిని ప్రచారం చేయడం స్వామీజీకి ఇష్టం కాదు. స్వామీజీ స్థాపించిన ట్రస్టులన్నీ 1,000,000 పవిత్ర కార్యాలు చేస్తున్నాయి. ఎంతో మందికి అవసరమైన స్కూలు ఫీజులు కట్టాము. భద్రాచలంలో జరిగిన క్యాంపు నందు 6 మందికి స్వయం ఉపాధి పథకం కింద ధన సహాయం చేయబడినది. ఒక నేత పని వానికి మగ్గం ఇవ్వబడింది. షామియానా కంపెనీలో పనిచేసే వానికి స్వంతంగా ఒక షామియానా టెంట్ హౌస్ ఏర్పాటుకు ధన సహాయం అయినది. మైసూరులో 6 ఆటోరిక్షా డ్రైవర్లకు వారు సొంతంగా ఆటోరిక్షాలు కొనుగోలు చేసుకునేందుకు తగిన ఆర్థిక సహాయం కూడా అయింది. ఇలా మనం మన సంఘానికి చేసే మంచి పని ఎల్లప్పుడూ ఆ సేవను అందుకున్న వారి ద్వారా పరంపరగా సాగిపోతూనే ఉంటుంది. మరి ఈ సేవ అనేది ఎవరికి చేయాలి ఒకసారి పరికించి చూడు. వారు నీ చుట్టూనే ఉన్నారు, నీ ప్రక్క ఇంట్లో ఉన్నారు, నీ పక్కన కూర్చున్న వారు ఉన్నారు. ఇలా ప్రతి వారికి ఏదో ఒక అవసరం ఉంటుంది. గమనించి సహాయపడు. అలా సహాయపడడం ముఖ్యం. నీ చేతనైనంత సహాయం చేయి. ఒకరు స్వతంత్రంగా జీవించడానికి సహాయం చేయి. అందులోనే ఆనందం ఉంది. ఈ సేవా కార్యకర్తగా చేరాలి అంటే ఏం చేయాలి అంటే వెబ్సైట్లో పేరు నమోదు చేసుకోవడం, మీ వంతుకై ఎదురు చూస్తూ ఉండడం. ఈరోజు అమ్మఒడికి వెళ్ళాను, ఏమి అనుభవం అది, ఎంత ఆనందంగా ఉంది అక్కడ, అద్భుతమైన ప్రదేశం అది, అందులో చేరడానికి తగిన వయసు నాకు ఇంకా రాలేదే అని అనిపించింది. 3 పూటల ఆహారం, వైద్య సహాయంతో పాటు అన్ని వసతులు ఉన్నాయి అక్కడ. అమ్మఒడిలో ఉన్న వారందరూ ఎంత అదృష్టవంతులు. వాళ్ళ కన్నబిడ్డలు కూడా అంత బాగా వారిని చూడరేమో, అంత సుఖంగా ఉన్నారు అందరూ అక్కడ. ఈ ప్రపంచంలో అనాథ లేరు, అందరికీ దత్తుడే నాథుడై ఉండగా ఇక అనాథలు ఎక్కడ ఉంటారు? అందరిలోనూ దైవాన్ని చూడలేని వాడు నిజమైన అనాథ. ఈ ప్రపంచంలో ఉన్న దైవశక్తిని గుర్తించలేని వాడు అనాథ. అటువంటి వాళ్ళందరూ అసురజాతికి చెందినవారు. మనమంతా జగన్నాథుని లీలలో జీవిస్తూ ఉండగా మనం ఎన్నటికీ అనాథలం కాము. ధనముండి ఇతరులకు సహాయపడని వాడు పిసినారితనంతో బాధపడతాడు. పెద్ద చదువులు చదివినా దైవత్వం గురించి తెలియని వాడు చదువులేని వానికిందే లెక్క. వినయ సంపదలు నేర్పని డిగ్రీ చదువులు ఎందుకు ఉపయోగపడతాయి? జీవితంలోని ప్రతిరోజు ఒక పరీక్ష. ఈనాటి పరీక్షలో పాస్ అయి మరునాటి పరీక్షకు సిద్ధమవ్వాలి. ఈ దత్త సేవా కార్యకర్తలందరినీ గౌరవంగా చూడండి. అందరూ అమ్మఒడిని సందర్శించండి. అక్కడున్న వృద్ధులతో మాట్లాడండి, అది వారికి ఆనందాన్ని ఇస్తుంది. మీ వృద్ధ తల్లిదండ్రులతో కొంతకాలం గడపండి, అది చాలా అవసరం. వాళ్ళని అగౌరవపరచవద్దు, కించపరచవద్దు. వారి పట్ల నిర్లక్ష్యంగా ఉండకండి. వారి శక్తి స్వరూపమే మీరు, అందువలన వారికి సంతోషం కలిగే విధంగా మసలండి. ఇది నిజమైన వ్యక్తి లక్షణం. ఈరోజు మీరు నా పట్ల చూపిన భక్తి నన్ను నన్ను ఆనందపరిచింది. మీ ఇళ్లలో శ్రీరామనవమి పండుగ జరుగుతున్నా మీరందరూ నా దగ్గరకు వచ్చి నాతోనే ఉన్నారు. నిజమైన భక్తికి ఎంతో త్యాగం అవసరం. అయినా అప్పుడప్పుడు భక్తి కూడా అహంకారాన్ని కలిగిస్తుంది. ఉదయం నుంచి సాయంకాలం వరకు సుమారు 10,000 మందికి పైగా నాతోనే ఉన్నారు. అంటే అది మీ అందరికీ స్వామీజీ పట్ల ఎంత ప్రేమ ఉన్నదో తెలియజేస్తుంది. అందుకే మీ అందరికీ ప్రేమపూరిత భక్తినిమ్మని శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను. ఏదైనా పని చేయడానికి నీవు కొంత త్యాగం చేస్తావు, అప్పుడు నీలో కొంత అహంకారం చేరడానికి అవకాశం ఉంది. నేను ఎంతో గొప్పవాడనని, భక్తితో ఇంత త్యాగం చేశానని చెప్పుకుంటావు. ఇది అహంకారపూరిత భక్తి. ప్రేమపూరిత భక్తి దానికంటే ఎంతో గొప్పది. ఎందుకంటే అది శుద్ధమైనది, నిష్కళంకము, అమాయకపూరితమైనది. శ్రీ స్వామిజీ తమ అనుగ్రహ భాషణమున ఎన్నో రామ భజనలు పాడినారప్పుడు. అందులో ఒకటైన రాముడే ధర్మము అన్న భజన పాడిన తర్వాత శ్రీ స్వామిజీ ఆహుతులైన భక్త పండితులలో ఒకరైన శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారిని భజన యొక్క అర్థమును భక్తులకు వివరించమని ఆదేశించారు. ఇలా స్వామిజీ వారి యొక్క అనుగ్రహ భాషణలో మనం తెలుసుకుంది ఏంటంటే, నిజమైన సేవ ఏమిటి, ఈ సేవ ఎవరికి చేయాలి అనేది. ఇప్పుడు మనము శ్రీదత్త ధ్యానమాలిక చెప్పుకుందాం. సఖాత్వంత పరిపాకదాయి సుఖేషు వైరస్య కరో రిపుశ్చ తమాశ్రయం త్వా మమతే మతేశ్చ ధనర్ణ రూపం గురుదత్తమీడే. శ్రీదత్త ధ్యానమాలికలోని ఒక ధ్యాన శ్లోకం. నాలో అంతఃపరిపాకాన్ని కలిగించే మిత్రుడవు నువ్వే. ఎదురుకుండా ఉన్న సుఖాల మీద విరక్తి పుట్టించే శత్రువు కూడా నువ్వే. అజ్ఞానానికి ధ్యానానికి కూడా ఆశ్రయానివి నువ్వే. ధనరూపివి నువ్వే, రుణరూపివి నువ్వే. గురుదత్తదేవ, అట్టి నిన్ను స్తుతిస్తున్నాను అంటూ ఈ ధ్యాన శ్లోకం. ఇప్పుడు మనం అమృత బిందువులోకి వచ్చేసాము. మూషిక వాహన అంటూ శ్రీ స్వామిజీ వారి చిటిక కవితల నుండి ఒక కవిత. ఎలుక నెక్కి ఏనుగొచ్చే అందరికీ నవ్వు తెచ్చే, దానిలోని భావమేమో తెలియకుండా దాచి ఉంచే. పరమాత్మకు పిల్లలతో ఆటలాడు సరదానా, మనుషులకు మహాదేవ మహిమ చూడ శక్యమా. తెలుపవలను గురుదేవ జ్ఞానసాగర సచిదానంద. మన దేవుళ్ళందరికీ వాహనాలున్నాయి, దేవుళ్ళకి కాదు మనకి ఉన్నాయి. మన వాహనాలు జడ పదార్థాలు, దేవుళ్ల వాహనాలు ప్రాణంతో ఉన్న జీవాలు. ఏ పురాణ గాథ పరిశీలించినా దేవతలు తమ వాహనం మీద ఎక్కి వస్తున్నారని అనేక కథలు ఉన్నాయి. స్వామీజీ ఈ జటికలో వాహనంలోని రహస్యాన్ని తెలియజేస్తున్నారు. పరమాత్మ పిల్లల వంటి మనతో ఆటలాడుతున్నాడా లేక తన మహిమను చూపిస్తున్నాడా అని నేరుగా ప్రశ్నించారు. తన మహిమను చూపిస్తున్నాడు అనేది సమాధానం. మహిమ ఏమిటో మనకు తెలియాలి, అదే జ్ఞానసారం. ప్రస్తుతానికి వినాయకుని తీసుకుందాం. ఆయన ఆకారం పెద్దది, శరీరంలోని ప్రతి అవయవం కూడా పెద్దదే. అది ఒక విలక్షణ స్వరూపం. ఆయన వాహనం ఎలుక, అది ఒక చిన్న జీవి. అంత పెద్ద శరీరం ఇంత చిన్న జీవి మీద ఎలా నిలుస్తుంది అన్న ప్రశ్న. అయితే మనందరం కార్లు స్కూటర్లు ఎక్కినట్లుగా దేవతలు తమ వాహనాల మీద ఎక్కి కూర్చోరు. అది సంకేత శాస్త్రం, అంటే సింబాలిక్ ఫిలాసఫీ. ఎలుక అంటే మానవుడే. ఇక్కడ మానవుని లక్షణాలు, ఎలుక లక్షణాలు ఒకటే. ఇద్దరూ వాసనామయ జీవులే. ఇరువురికి సంతానం అధికమే. ఇరువురికి వస్తువులను సేకరించడంలో వ్యామోహం సమానమే. ఎలుక పొట్ట చూడండి చాలా చిన్నది, కానీ కందులు, పెసలు, ధాన్యం మొత్తం అన్ని పట్టుకుపోయి తన కర్ణంలో దాచుకుంటుంది. అంతేకాదు, మానవుడు తన ఇంటిని ఎలా అందంగా నిర్మించుకుంటాడో అదేవిధంగా నీళ్ళలో సొరంగ మార్గాలను తయారు చేసుకుంటుంది. చివరకు కనిపించిన ఎండుమిరపకాయ ముక్కలు, పాత గుడ్డలు కూడా పట్టుకుని పోయి కర్ణంలో దాచివేస్తుంది. మానవుడు కూడా అంతే కదా, దేన్ని పారవేయడు, చెత్త సామానంతా అటకల మీద దాచేస్తూ ఉంటాడు. వినాయకుని బొమ్మ మీద ఉన్న ఎలుకను చూడండి, అది ఎప్పుడు లడ్డూని తింటూ ఉంటుంది. మనిషి కూడా తిండిపోతే మానసిక తృప్తి మానవునికి లేదు, ఎలుకకు లేదు. చిన్న మనసులో ఎంతటి సామ్రాజ్యాన్నైనా దాచగల శక్తి ఉంది, ఇంకా కావాలనే తపన ఉంది. అందువల్ల ఎలుక అంటే ఇక్కడ మానవుని మనస్సే, దాని మీద ఎక్కి వచ్చేవాడే గణపతి. ఎలుకను సంస్కృతంలో మూషికం అంటారు, అంటే ఎన్ని వస్తువులనైనా దొంగతనం చేసి పట్టుకుపోయేది అని అర్థం. మనం కూడా అంతే కదా.
The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIndMedia. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.